జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
ఇక్కడ ఒక పెద్ద విషయం చెప్తాను, మీ జీవితాన్ని ఆనందించడం నేర్చుకోండి. ఎవరికో ఉన్నదాన్ని కాదు, మీరు కోరుకున్న దాన్ని. మీకు తెలుసు, సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని వ్రాశాడు అతడు. ప్రసంగి ఎంతో మోహింపచేసే గ్రంథం, ఈ మధ్యనే మళ్ళీ చదివాను. అతడు ఈ భూమి మీద ఉన్న అత్యంత తెలివైన వాడై ఉండాలి. అయితే అతడు కొన్ని మూగపనులు చేశాడు కనుక అయితే అతడు గ్రంథం మొదట్లో ఏం చెప్తుంది అంటే, అతడు అన్నిటినీ ప్రయత్నించాడని. అంటే అతనికి ప్రతిదీ ఉంది, అన్నిటినీ ప్రయత్నించాడు. అతనికి భార్యలు ఉన్నారు, ఉపపత్నులు, డబ్బుంది, ఇళ్ళు కట్టించాడు. ఒక భాగంలో వచ్చిన చెప్తుంది, నా కొరకు చెరువులు త్రవ్వించుకొని, నా కొరకు ఇళ్ళను కట్టించుకొని, ఇంకా నా కొరకు నేను అనుకున్న అదిగో నీ సమస్య అక్కడుంది, నువ్వు చేసిన ప్రతిదీ నీ కొరకే అని. నేను అది నమ్ముతాను. అయితే అతడి స్టేట్మెంట్ని ఎప్పుడు చెప్తాడు? సూర్యుని క్రింద. అతడు మాట్లాడేదంతా భూమి మీద దాని గురించి. భూలోక సంబంధమైన వాటిలో ఆనందాన్ని పొందడానికి ట్రై చేశాడు. మీరు నిజంగా అలా చేయలేరు. ఇక చివరికి గ్రంథపు చివరి 12వ అధ్యాయంలో అతను అంటాడు, అతడు అవన్నీ చేసిన తర్వాత అతనికి జ్ఞానం కలిగింది. ఏమనంటే, మనిషి యొక్క పూర్ణ కర్తవ్యం దేవునికి భయపడే ఆయనకు విధేయత చూపడమే అని. అదిగో అది, అదే మీ జీవితంలోని ప్రతి వంకర పరిస్థితిని సరిచేయగలదు. ఆమేన్. అయితే కొన్ని వచనాలు అతను చేసిన కొన్ని పనులు తెలుసుకున్నవి బాగున్నాయి అనిపించింది. ప్రసంగి 2:24-25లో అతను అంటాడు, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని. అది ఆసక్తికరంగా ఉంది. అతడు చెప్పాడు, మనం చేయగల శ్రేష్టమైన వాటిల్లో ఒకటి మీ పని ఎలా ఆనందించాలో తెలుసుకోండి. చూడండి, నేను అసలు నేను చేసే పని ఆనందిస్తాను. ఈరోజు ఇప్పుడు ఆనందిస్తున్నాను. సభకు రావడానికి రెడీ అవుతుంటే ఆనందించాను. మీరు అనవచ్చును, అవును చూడండి, నాకు మీ పని ఉండుంటే నేను ఆనందించేదాన్ని. లేదు, ఆనందించలేరు. మీరు ఆనందించలేరు, మీకు నా పని ఉండదు. కనుక దేవుడు మనలోని ప్రతి ఒక్కరికి ఒక పని ఇచ్చాడు. మీ పని ఏమిటో దాన్నే మీరు సంతోషంగా చేయాలి, ఆ పన్నే ఆనందించాల్సి ఉంటుంది. మీరు అనవచ్చును, నాకున్న ఈ స్టూపిడ్ పని నేను ఆనందించే ఛాన్సే లేదు, ఈరోజు అయిపోయే వరకు వెయిట్ చేయండి, బహుశా వేరైన వైఖరితో ఇంటికి వెళ్తారు, లేకుంటే నా దగ్గర వేయడానికి ఇంకో 2 షాట్లున్నాయి. ఎంతమంది అనుకుంటారు ఎలా ఆనందించాలో నేర్చుకోవడం ముఖ్యమని? మీ జీవితంలో అది ఎలాంటి మార్పును తెగలదో ఆలోచించండి. మీరు చేసిన ప్రతిదాన్ని ఆనందిస్తే దాని గురించి ఆలోచించండి. అంటే ప్రతి ఒక్కదాన్ని. అంట్లు తోమాలంటే భయపడక్కర్లేదు, పచారి కొట్టుకు వెళ్ళాలన్నా దేనికి దానికి భయపడకూడదు. తెలుసా, భయపడడం భయానికి దగ్గర చుట్టమని. నేను దానికి భయపడను, దాన్ని ఆనందించే విధానాన్ని వెతుక్కుంటాను. ప్రసంగి 4:7-8 నాకు ఇది ఇష్టం, మీరు దీన్ని చూడాలి. అతను అంటాడు, నేను ఆలోచింపగా వ్యర్థమైంది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడను. ఒకడు కలడు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మనిషికి 5 సమస్యలున్నాయి. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అది అతని మొదటి సమస్య. ప్రజలు ఉంది ఒంటరిగా ఉండడానికి కాదు, మనం కమ్యూనిటీ మరి ఇతర ప్రజలతో సహవాసం కొరకు ఉన్నాం. కనుక మిమ్మల్ని మీరు ఏకాంతంగా చేసుకుని ఎవరి అవసరం లేదనుకోకండి, ఎందుకంటే మనకు ఇతరుల అవసరం మనకుంది. ఆమేన్. అతనికి జతగాళ్ళు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినా ఎడతెగక కష్టపడును. అది ఆ మనిషి 2వ సమస్య. అతనికి పనికి అంతమే లేదు, అతనికి 5 నిమిషాల విశ్రాంతి ఎలా తీసుకోవాలో తెలీదు. అతని కన్ను 3వ సమస్య, ఐశ్వర్యం చేత తృప్తి పొందడు. అంటే అతడు ఎంతగా కష్టపడతాడంటే ఎంతో డబ్బు ఉంది, అయితే అతను సంపాదించిన డబ్బుతో తృప్తి లేదు అతనికి, ఎందుకంటే అతనికి దురాశ కనుక అతడంతగా కష్టపడినా అతనికున్న డబ్బుతో ఆనందించలేకపోయాడు. అతనికి ఇది అతని నాలుగవ సమస్య. నేను ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానో, అతను అది ఎందుకు చేస్తున్నాడో తెలీదు. అతనికి ఎవరూ లేరు, ఆస్తి వదిలి వెళ్ళడానికి సొంత వారు లేరు. ప్రసంగిలోని ఒక భాగంలో అతను అంటాడు, నాకు తెలియని ఎవరికో దీని అంతటిని వదిలి వెళతాను. కమాన్, తర్వాత దీన్ని వినండి. అతడు సుఖము అనునది నేను ఎరుక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకున్నాడు. మీరదే ఎందుకు చేస్తున్నారు? మీరు సమస్య మూలము వరకు వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోండి, నేను సెలవులు పార్టీల మీద జీవించడం గురించి చెప్పడం లేదు. ఓ నన్ను నేను ఆనందిస్తున్నా, షాపింగ్కి వెళ్ళి ఆనందిస్తున్నాను, నాకు ఇంకో క్రెడిట్ కార్డు వచ్చింది, లిమిట్ అయిపోయే వరకు యూజ్ చేస్తా. నేను మాట్లాడేది దాని గురించి కాదు. నేను మాట్లాడేది సాధారణమైన దైనందిక జీవితాన్ని ఆనందించడం గురించి. లేవడం పడుకోవడం, లేవడం పడుకోవడం, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారం, ఓప్స్ మళ్ళీ సోమవారం, ఓ వారంతాలు. సెలవులకై ఎంతో సంతోషం, అయితే సోమవారం తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. అతనికి ఐదు సమస్యలున్నాయి. అతను ఒంటరివాడు, పనిచేయడం మానేవాడు కాడు, చాలా డబ్బుంది అయితే దాంతో తృప్తి లేదు, ఆస్తి వదిలి వెళ్ళడానికి ఎవరూ లేరు, సుఖమన్నది నేను ఎరుగక ఎందుకు ఉన్నాను. మీకు వెంటనే ఇప్పుడే చెప్పాలనుంది మీరు కానీ, ముందుగా మీ అందరూ ధనికులే. అతడు ధనం పొందడం గురించి చెప్పాడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మీకు తెలుసా నాకు కానీ డబ్బుంటే సంతోషంగా ఉంటాను. ఏ అలాంటి రూల్ ఏం లేదు, ఎందుకంటే కేవలం డబ్బుకే మిమ్మల్ని సంతోషపరిచే శక్తి లేదు. నిజంగా దానికి లేదు. అయితే మంచితనం కోసం నన్ను చెప్పనివ్వండి, ఇక్కడికి ఈరోజు వచ్చిన వారందరూ ప్రపంచంలోని రెండొంతల ప్రజల కంటే ధనికులే. కనుక మీ గురించి మీరు సారీ ఫీల్ అవుతూ టైంని వేస్ట్ చేసుకోకండి. మీకు మరింత డబ్బు మరియు మరెవరి జీవితమో ఉంటే బాగుంటుందని, మీరు చేయవలసిందంతా మీకున్న దాన్ని బాగా మేనేజ్ చేసుకోవడం మొదలుపెట్టి మీకున్న దానిలో కొంత దాన్ని ఆనందించడం ఆరంభించండి. నా భర్తకు ఒక ఫిలాసఫీ ఉంది, ఏమంటే మనం జీవించేది అది సింపుల్ అయినా పనిచేస్తుంది. మీకున్న దాని అంతటి నుంచి కొంచెం ఇవ్వండి, అంటే కొంచెంగా కొంచెం దాయండి, కొంచెం ఖర్చు చేయండి. మీ హద్దులలో అప్పుడు దేవుడు మీ హద్దుల్ని పెంచుతాడు. అప్పుడు మీరు ఎక్కువగా ఇవ్వగలరు, దాయగలరు, ఖర్చు పెట్టగలరు. ఆమేన్. అయితే రిటైర్మెంట్ కొరకు దాచుకోవడానికి అంత బిజీగా ఉండకండి. ఇప్పుడు మీరున్న చోట ఆనందించకుండా ఎంతమంది రిటైర్ అయ్యి రెండేళ్లలోనే చనిపోతారు తెలుసా? బహుశా ఎందుకంటే వాళ్ళు సిల్లిగా బోర్ అయిపోయి చేయడానికి ఏమీ లేనందున. ప్రజలు నేను ఎప్పుడు రిటైర్ అవుతానని అడుగుతారు. నా కోసం పనిచేసేవారు 500 మంది ఉన్నారు, రిటైర్ అనే పదాన్ని వాళ్ళు వినాలనుకోరు. నేను అవ్వను, అయ్యే ప్లాన్లు కూడా నా దగ్గరేం లేవు, మీరు అనొచ్చు. నన్ను ప్రజలు చూడాలని నేను వీలైనంత చిన్నగా కనిపించడానికి ఏం చేయాలని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అయితే నాకు తెలీదు, ఏదో ఒక రోజు నన్ను ఇక్కడికి వీల్ చైర్లో తెస్తారేమో. అయితే నా నోరు పనిచేస్తున్నంత వరకు బహుశా ఇంకా రాగలనేమో నాకు తెలీదు. నాకు నాకు తెలీదు తెలుసా, అలాంటి పరిస్థితులు రావచ్చును. ఏదో ఒక రోజున బహుశా ఈ పని చేయలేనేమో, ముందే నిర్ణయించుకున్నాను, చేయలేకపోతే అప్పుడు ఇప్పుడున్నంత ముఖ్యమైన దానిగానే ఉంటానని. మీరు చేసే పనితోనో, మీరెవరన్న దాంతోనో, ఎవరి వారన్న దాంతోనో మీ విలువ ముడిపడి ఉండదని. ఆమేన్. అయితే కేవలం పనిచేసే డబ్బంతా కూడబెట్టుకోకండి, ఏదో ఒక రోజున కూర్చొని చేయడానికి ఏమీ లేకుండా. అంటే ఖచ్చితంగా జీవితంలో దానికంటే మంచి లక్ష్యాన్ని పొందగలం. అంటే కనీసంగా రిటైర్ అయ్యిపై పనిచేయాలని అనుకోకుంటే దేనికైనా వాలంటీర్గా ఉండి ప్రయాణించే ప్లాన్ వేసుకోండి. ట్రిప్స్కి వెళ్ళేలా అయితే ఊరికే కూర్చుని మిమ్మల్ని చూసుకోమని రోజు వాళ్ళ మీద చిరాకు పడే కంటే. ప్రసంగి 5:18-19. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొంచు తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండటియే ఇదే వానికి భాగ్యం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి అది మనందరం దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలిగి చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది అనుకునవలను. కనుక కేవలం పని చేయకండి, మీ పన్ను ఆనందించండి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద విషయం చెప్తాను, మీ జీవితాన్ని ఆనందించడం నేర్చుకోండి. ఎవరికో ఉన్నదాన్ని కాదు, మీరు కోరుకున్న దాన్ని. మీరు అసూయపడి మత్సరపడి ఎన్నడూ మిమ్మల్ని ఆనందించలేరు. అది నాకు అర్థం కావడం లేదు, నాకు ఎవరు అర్థం చేసుకోమని అడగడం లేదు. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని కావుగలించుకోమంటున్నాడు. మీకిచ్చిన దాన్ని నాటబడిన చోట వికసించేలా చూడండి. ఇక్కడ భూమి మీద మన పనంతా దేవుణ్ణి మహిమపరచడమే. అదేదో ముందుకు సాగి కంపెనీకి ప్రెసిడెంట్ అవడం కాదు, అవును తెలుసా, ప్రపంచ ప్రసిద్ధి చెందడం కాదు, దేవుని మహిమపరచడం, దేవుణ్ణి ఆనందించడం, కేవలం ఆయన్ని సేవించడం కాదు, ఆనందించండి. ఆయన బిడ్డలా ఉండడాన్ని ఆనందించండి. ఆయన మీకు ఇచ్చిన జీవితపు చిన్న మూలను ఆనందించండి. మీ ఇల్లు మిగతా ఎవరి ఇంటికంటేనో పెద్దది కాకపోతేనేం లేదా, ఎవరో కొనుక్కున్నంత ఖరీదైన బట్టలు కొనుక్కోలేకపోతేనే లేదా, మరెవరికంటేనో ఓ 10 కిలోలు బరువు ఎక్కువ ఉంటేనే. అలాంటి విషయాలతో మన సంతోషం ముడిపడి ఉండకూడదు. ఎక్కువ జీవితం సాధారణమైంది, అయితే దాన్ని ఆనందించడం నేర్చుకోగలరు. Mark 4:26-27. మరియు ఆయన యేసు ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొని చుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది. విత్తనం మొలకెత్తుతుంది, దేవుడు కార్యం చేస్తున్నాడు. అయితే ఈ లోపల మనం ఎంతో సాధారణమైన జీవితంతో డీల్ చేయాలి. మీరు మీ విశ్వాసపు విత్తనాన్ని నాటండి, దేవుని రాజ్యంలో మీ ఆర్థిక విత్తనాలు నాటండి. నాటి దేవుడు పని చేస్తున్నాడని నమ్మండి. నిరీక్షించేప్పుడు మీకు ఉన్న మీ జీవితాన్ని ఆనందించండి. మనం ఈ ఆలోచన జయించాల్సి ఉంది. నేను ఆనందిస్తాను ఎప్పుడు, సంతోషంగా ఉంటాను ఎప్పుడు, ఎప్పుడో కాదు ఇప్పుడు. కమాన్ అందరూ చెప్పండి, ఇప్పుడు మంచిగా గట్టిగా. ఆల్ రైట్, ఇప్పుడు దేవుడు చూపిస్తున్నది ఏదో ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. మీరు ఇలా అంటారు, అది డా నాకు అది తెలుసు. అయితే ఇది మీకు ఎంతో సహాయపడుతుంది. ఆల్ రైట్, సరే, ఇక్కడ మార్గం ఉంది. ఇది నా చిన్న రహస్యపు ట్రిక్. మీరు చేసే ప్రతిదాన్ని ఆనందించడానికి ఒక మార్గం ఉంది. ఉదయాన మీరు లేచినప్పుడు అనుకుంటారు ఏమనంటే, నాకు లేవాలని లేదు, ఆఫీస్కి వెళ్ళాలని లేదు, ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలని లేదు, ఈ పిల్లలు చెప్పేది వినాలని లేదు, అవన్నీ అంటే భయం. అయితే బహుశా లేచి అవన్నీ చేస్తా. ఓకే, ఇప్పుడు నేను లేచినప్పుడు అక్కడ పడుకుని ఆలోచిస్తాను, నిజంగా నాకు ప్రత్యేకంగా లేవాలని లేకుంటే అప్పుడు అనుకుంటాను, దేవునికి స్తుతులు నాకు కాళ్ళున్నాయి. అసలైతే నేను లేచి బాత్రూమ్కి స్వయంగా వెళ్ళగలను. కిచెన్లోనికి వెళ్ళి నేనుగా నా చిన్న అందమైన కాఫీ గిన్నెలో కాఫీ పెట్టుకోగలను. తర్వాత ఈజీ చైర్లో కూర్చుని కిటికీలోంచి చూస్తూ కాఫీని ఆనందిస్తూ రక్షణ పొందినందున యేసుతో మాట్లాడగలను. ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తగా వినండి. కృతజ్ఞత అనేది లేకుండా మీ జీవితాన్ని ఆనందించడం అసాధ్యం. అంటే నిరంతరం కృతజ్ఞతగా ఉండడం దేని గురించి చెప్పడం లేదు. ఓ దేవా సెలవులకై థ్యాంక్ యూ. ఓ ఆఫీస్కి ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే భయం కాదు, వెళ్ళడానికి నాకు కారు ఉన్నందుకు దేవునికి స్తుతులు. కమాన్, వెళ్ళడానికి నాకు పని ఉన్నందుకు దేవునికి స్తుతులు. అది నాకు ఇష్టమైంది కాకపోవచ్చును, కానీ ఒక జాబ్ ఉంది. అయితే చాలామందికి జాబే ఉండదు. నాకు గుర్తుంది యవనపు రోజుల్లో, అంటే 20వ ఏట బహుశా, రెండు బస్సుల కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది చల్లని వాతావరణంలో. తర్వాత తిరిగి రాత్రి ఇంటికి వచ్చేప్పుడు వీధి మూల నిల్చుని, అంటే చలిగా ఉండేది. ఒక బస్సులోకి ఎక్కి కొన్నిసార్లు సీట్లు ఉండేవి కావు, ఏదో పట్టుకొని నిల్చుని వెళ్ళాల్సి వచ్చేది. బస్ని మిస్ చేయడం అంటే అక్కడ మరో 15-20 నిమిషాలు వెయిట్ చేయాలి. దేవునికి స్తుతులు, మీకు కారుంది. ఎప్పుడూ కృతజ్ఞత చెప్పడానికి ఏదో ఒకటి ఉంటుంది, అది మీ జీవితాన్ని మీరు చూసే దృష్టికోణాన్నే మార్చివేస్తుంది. అయితే ఇదేదో అలా ఆటోమేటిక్గా జరిగిపోయేది కాదు, ఎందుకంటే నా సందేశాన్ని వింటారు. మీతో నిజాయితీగా ఉంటా, దీనిపై మీరు కొంచెంగా పనిచేయాల్సి ఉంటుంది సంకల్పంతో. ఎందుకంటే అపవాది మీరు సంతోషాన్ని పొంది జీవితాన్ని ఆనందించాలి అనుకోడు కనుక. నేను దీన్ని ఒక పనిలా చూసేదాన్ని. ఓ ఈ సభ అయిపోతే సంతోషం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అనుకునేదాన్ని. తెలుసా ఇది స్టూపిడ్ అని. నేను స్టేజ్ మీద బ్రతుకుతానంటే గతంలో ఉన్నంతగా కాదు. ఇప్పుడు చాలా మీటింగులు చేస్తా, అయితే గతంలో నిజంగా చాలా చేసేదాన్ని. ఎలా అంటే నేను అక్షరాలా ఇక్కడే జీవిస్తున్నట్లు అనిపించేది. అనుకునేదాన్ని ఒకవేళ నేను ఇదే అయితే నేను ఇక్కడ నిల్చుని ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎప్పుడూ భయపడను. నేను ఇక్కడ నిల్చుని మీకు నేను నచ్చుతానా లేదా, లేక నేను చెప్పే ప్రతిదీ కరెక్ట్గా చెప్తానా అన్న దాని గురించి చింతించను. ఈ పనిని నేను ఆనందిస్తున్నాను. ఎంతమంది గుర్తించారు ఏమనంటే జీవితాన్ని ఆనందించకూడదు అన్నదాన్ని గట్టిగా తిరస్కరించాలి అని? ఒక్కరున్నారు, చాలా మంచిది. మీకు అర్థమయ్యేలా చేయడానికి అక్కడికి రప్పించకండి.
నా కంట్లు తవ్వడం అంటే భయం. ఓ అవును, నిజంగా కష్టం వాటిని మీ ఆటోమేటిక్ డిష్ వాషర్లో పెట్టి అందులో కొంచెం సోప్ వేసి బటన్ నొక్కడం.
పాపం మీరు.
ఓ మ్యాన్, అందులోంచి అంట్లు తీయాలంటే నచ్చదు.
కమ్ ఆన్, నిజం చెప్తున్నానా? ఓకే, ఒక్క నిమిషం నాతో ఇండియాకి ప్రయాణించండి. ముందుగా వాళ్ళే ఎక్కువ మంది స్పూనులతో తినరు, వాళ్ళు చేత్తోనే తింటారు. ఇక పిల్లలు మనకి ఎక్కువగా ఫీడింగ్ ప్రోగ్రాంలు ఉంటాయి వాళ్ళ వద్ద. మీకు తెలుసా, చిన్నవి ప్లేటులు లాంటివి ఉంటాయి లేదా గిన్నెలు లాంటివి. ఆ పళ్ళాన్ని లేదా గిన్నెను కడగడానికి కావలసిన నీళ్లను ఎవరో ఒకరు దాదాపు ఓ 10 మైళ్ళు నడిచి వెళ్ళి కష్టపడి తీసుకుని రావాల్సి ఉంటుంది. కానీ మనకు కష్టమైపోతుంది వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాలంటేనే పంపుని తిప్పి ప్లేట్ని కడగడానికి, తిరిగిదాన్ని డిష్ వాషర్లో పెట్టడానికి, తర్వాత వెళ్ళి తీసుకోవడానికి, తీసి కబోర్డ్లో పెట్టడానికి. కమో, నిజం చెప్తున్నాను. చూడండి, మనకు అంత సమృద్ధిగా ఉన్నందున, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నందున మనం నిజంగా చెడిపోయాం. ఆమేన్. కనుక మనం కృతజ్ఞతగా ఉండే సామర్థ్యాన్ని పోగొట్టుకున్నాం. తర్వాత దేన్ని ఆనందించలేము. ఎందుకంటే క్రోధం ఉన్న మనిషి తన జీవితాన్ని లేదా వాళ్ళు చేసే దేన్ని ఆనందించలేరు. ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది కృతజ్ఞతగా ఉండడానికి ప్రతి ఒక్క పరిస్థితిలోనూ. ఆమేన్. ఫిలిప్పీ 4:11. వాళ్ళు పౌలుకు ఒక కానుకను పంపారు. ఫిలిప్పీలు అతను అన్నాడు, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. అతడు వారి కృతజ్ఞతలు చెప్తున్నాడు, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. అతడు నేర్చుకున్నాడు, అదేదో ఆటోమేటిక్గా వచ్చింది కాదు, అతడు నేర్చుకున్నాడు. దీనస్థితిలో ఉండే ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచవాని ఎందే నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు 13వ వచనాన్ని చూద్దాం. కొన్నిసార్లు సందర్భానికి బయట ఉంటుంది, అయితే అర్థం చేసుకుందాం. నేను చేయగల సమస్తమును చేయగలను. నేను చేయగలను. పౌలు ప్రత్యేకమైన దేన్ని గురించో మాట్లాడుతున్నాడు. అతనిలా అన్నాడు, దీనస్థితిలో ఉన్నను, సంపన్న స్థితిలో ఉన్నను, లేదా కొదువుగా ఉన్నా సరే తృప్తిగా ఉండగలను, లేదా వేరేలా చెప్పుకోవచ్చు, ప్రతిదీ నేను అనుకున్నట్లు జరుగుతున్నా తృప్తిగా ఉంటా, అనుకున్నట్లు జరగకున్నా తృప్తిగా ఉంటాను. ఇప్పుడు పౌలు అలా ఎలా చేయగలిగాడు? బహుశా అవును, ఇలాంటి విషయాలను చేయగలగడానికి మనం కొన్నిటిని నేర్చుకోవాలి. కనుక కృతజ్ఞత అనేది పెద్ద 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 విషయం కావాలి మీ జీవితంలో. అయితే పౌలు నేర్చుకున్న రహస్యం ఏమిటంటే, చూడండి, అతడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే చివరికి అది అతని మేలుకే జరుగుతుంది. కమాన్, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే పర్వాలేదు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చూడండి, బహుశా పౌలు జైల్లో ఉన్నప్పుడు కూడా అతడు జైల్లో ఉండి ఇలా అండానుకున్న కారణాల్లో ఒకటి, ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. అతడు ఉన్న జైల్లో నేను నిల్చున్నప్పుడు నన్ను నమ్మండి, అక్కడ సంతోషించడానికి ఏమీ లేదు. అక్కడ వాళ్ళు చెప్పారు, సిటీలోని మురికి నీళ్ళ కాలు వాటి నుంచి వెళ్లేదని. ఇప్పుడు దేవునికి స్తుతులు, నేను వెళ్ళినప్పుడు అది అక్కడ లేదు. కానీ అర్థం దీనికంటే అది ఏమంత పెద్దగా లేదు. చూడండి, ఒక మనిషి పడుకోవడానికి సరిపోయేంతగా కూడా లేదనుకుంటా, అటు ఇటు తిరగకుండా పడుకోవడానికి ప్రభునందు ఆనందించుడే, మరల చెప్పుదని ఆనందించుడే. అలా ఎందుకు ఉన్నాడు అనుకుంటానో తెలుసా? ముందుగా అతడు ఎప్పుడు ఏదో ఒక దానికి కృతజ్ఞతగా ఉండడానికి వెతికేవాడు. రెండవది, చివరికి అది మేలుకే జరుగుతుందని నమ్మినందున. మూడవది, అక్కడ ఉన్నా కూడా అది దేవుని మహిమ కొరకే నన్ను నమ్మినందున. ఏదో ఒకలా చివరికి దేవుని మహిమ పరుస్తుందని. అతడు చెప్పిన వాటిల్లో ఒకటి, నా బంధకముల మూలముగా నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనరి. అతడు జైల్లో ఉండగా జైలు అధికారులు రక్షణ పొందారు, కనుక సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయని నమ్మాడు. ఏమవుతుంది మనం కానీ ఇలా మొదలు పెడితే, ప్రతిదానికి భయపడకుండా కృతజ్ఞతలు చెప్పడానికి దేన్నైనా వెతికి మనకున్న సమస్య ఏదైనా అది చివరికి మన మంచికే జరుగుతుందని నమ్మితే, మనం అనే ఒక విషయం ఉంది, చివరికి ఇది బాగానే అవుతుంది. ఎంతమంది ఇప్పుడు గంభీరమైన విషయం నుంచి వెళుతున్నారు? ఒకటి చెప్పనా, చివరికి మంచే జరుగుతుంది. చివరికి మంచే జరుగుతుంది. చేసే ప్రతిదాన్ని ఉన్న చోటన ఆనందించండి, మీరు చేరుకోవాల్సిన మార్గానికి చేరుకునే మార్గంలో. ఇప్పుడు గుర్తుంచుకోండి, దేవుని సహాయంతో జీవితంలో చేసే ప్రతి దాన్ని ఎలా ఆనందించాలో నేర్చుకోగలం. దీనిలో సాధారణమైన దైనందికమైన పనులు ఉంటాయి మనం ఎదుర్కొనేవి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితాన్ని ఆనందించడానికి మీరు అనుమతి ఇచ్చి ఇప్పుడే మొదలు పెట్టండి.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.